अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसां माता ब्रह्मयोनिर्नमोऽस्तु ते। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
मोट्टमोदट प्रेमतत्व साधन, తర్వాత 5 నిమిషాల పాటు రామనామం చేసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మొదలెడదాం. దీని అవసరం ఎక్కడ నాకు చాలా స్పష్టంగా అనిపించింది అంటే, దేని అవసరం అంటే ప్రేమతత్వ సాధన. అది ఎంతగా లోపించింది అంటే, ఆధ్యాత్మిక జగత్తులోనే పరస్పర అవగాహన లోపం వల్ల కలిసిమెలిసి పనిచేయలేకపోవటాన్ని గమనిస్తూ వస్తున్నా నేను. దాన్ని ముందు మనం పోగొట్టుకుంటే తప్ప ఎంత అద్భుతమైనటువంటి కార్యక్రమాల గురించి మనం మాట్లాడుకున్నా, ఎంత గొప్ప గొప్ప పనుల గురించి మనం మాట్లాడుకున్నా, ఎన్ని సిద్ధక్షేత్రాలు మనం స్థాపించినా అవి ఎందుకు పనికిరాని క్షేత్రాలుగానే మారుతాయి కనుక ఆ ప్రేమతత్వం గురించి ఓ 15 నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఈ ధ్యానం చేద్దాం అనే మాటని కొంచెం అవగాహన చేసుకోండి. ఈ ధ్యానము మీరు ఇదివరకు అంతా ధ్యానము గురించి విన్నట్టు ఉండదు. ఈ ధ్యానంలో మనం నిరంతరం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇక్కడ నేను మాట్లాడుతూ ఉంటాను, మీరు ఇంట్లో మీరు చేసుకుంటున్నప్పుడు మీతో మీరే మాట్లాడుకుంటూ ఉంటారు. పక్క వాళ్ళు అనుకోవచ్చు మీరేం మాట్లాడుకుంటున్నారు అని, ఏం పర్వాలేదు పైకే మాట్లాడుకోండి. ఎలా మాట్లాడుకోవాలో ఈ 15 నిమిషాలు, ఏ విధంగా మిమ్మల్ని మీరు సవ్యమైనటువంటి దారిలో పెట్టుకోవాలో దానికి మీరే నిర్ణయించుకుంటారు. ఇవాళ కేవలం నేను ఒక సూచన మాత్రమే, ఇది పరిపూర్ణ ప్రణాళిక కాదు ప్రేమతత్వ ధ్యానానికి. కానీ ఒకటి గుర్తుంచుకోండి, గాడ్ ఈజ్ లవ్, ప్రేమస్వరూపుడే భగవంతుడు. ప్రేమ ప్రేమ, ఆ ప్రేమ అనే తత్వాన్ని పూర్తిగా విస్మరించాం మనం. ధ్యానము అనే పదానికి చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే కళ్ళు మూసి కూర్చోటం, గురువు పేరు ఉచ్చారణ చేస్తాం, కళ్ళు మూసి కూర్చుంటాం, తర్వాత చేసేదేదో ఆ గురువే చేస్తాడు, అది ఒక రకమైనటువంటి ధ్యానం. కానీ మానవ జాతిని, ఈనాడు మానవ జాతి ఉన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకు గురువుకి ఆ విధంగా పరిపూర్ణ సమర్పణ చేసుకుని తన శరీరాన్ని అప్పగించటం చేత కాదు అంటూ ఉంటాం అప్పగించామని, అది వేరే విషయం. మీరు నిజంగా సమర్పణ చేసుకున్నారా లేదా అనే దానికి ఒక చిన్న ఉదాహరణ మనకి నామధారకుడి యొక్క సమస్యలో వస్తుంది. గురు చరిత్రలో నామధారకుడి యొక్క వంశం వాళ్ళు గురువు యొక్క అనుగ్రహాన్ని అనేక రకాల పొందిన వాళ్ళు గురించి చదువుతాడు అతను. కానీ నాకేంటి లాభం అయింది అని అడుగుతాడు ఎప్పుడు కూడా. సరే వాళ్ళకి ఏదో అయిందిట, వాళ్ళ క్యాన్సర్ క్యూర్ అయిపోయిందిట, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేసాయట, వాళ్ళకి ప్రమోషన్లు వచ్చేసాయట, వాళ్ళ అమ్మాయిలకి పెళ్ళి అయిపోయిందిట, ఇదంతా అయింది, సరే నాకేం జరగలేదు ఇంతవరకు అని వెతకటానికి బయలుదేరతాడు. వెతకటానికి బయలుదేరితే మనం అందరం ఆ గురు చరిత్రలోని ఒక అతి ముఖ్యమైనటువంటి పాయింట్ని విస్మరిస్తాం. గురువు సుఖాలు మాత్రమే ఇస్తాడు, దుఃఖాలు ఇవ్వడు అనేటటువంటి ఒక భ్రాంతి మనకు ఉంది. రెండూ గురువే ఇస్తాడు. మీకు అర్థం అవుతే ఆ పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రేమతత్వములో దుఃఖమే తప్ప సుఖం ఉండదు ఎప్పుడు కూడా. కానీ ఆ దుఃఖమే సుఖంగా అనిపిస్తుంది మీకు. తల్లి ఉంది, కొడుకు ఏడుస్తున్నాడు, చిన్నపిల్లాడు, రాత్రంతా నిద్ర ఉండదు, మెలకుగా ఆ కుర్రాడికి కావలసినటువంటి సదుపాయాలు అవి చేస్తూ ఉంటుంది, పడుకోవచ్చుగా నిద్రపోదు, కానీ నేను కష్టపడుతున్నాను అని కూడా అనుకోదు, చాలా ఆనందిస్తుంది ఆ కష్టపడి. రెండో రోజు అందరితో చెప్తుంది కూడా, మావాడు రాత్రంతా నన్ను నిద్రపోలేదు లేదు వెధవా, ఆ వెధవా అంటలో ఎంత ప్రేమ ఉందో, కుర్రవాడు నిద్రపోనివ్వలేదని తిడుతుంది పక్కవాళ్ళతో, కానీ కోపంతో కాదు అది. ఇంకా ఆ దుఃఖం ఎవరిచ్చారు? మన జీవితాలలో ఉన్నటువంటి దుఃఖానికి, మన జీవితాలలో లేనటువంటి ఆనందమయ స్థితికి కూడా ఆ గురువే కారణము అన్న భావన రానంత వరకు మనం ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశించలేము. కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది పిల్లల్ని మనం కొట్టి తిట్టి పంపిస్తాం బస్సు వరకు. నేను చాలాసార్లు మా కాలనీలో చూస్తూ ఉంటాను, బస్సు వస్తుంది ఎల్కేజీ బస్సు, పిల్లలందరూ ఏడు మొహం పెట్టి కూర్చుంటారు, తల్లిదండ్రులందరూ వాళ్ళు బరబరబర లాక్కుపోతూ ఉంటారు. వెనకాతలు ఇంత పెద్ద సంచి మూట ఉంటుంది వెనకాతల, తప్ప అది ఖచ్చితంగా మనకేమనిపిస్తుంది, ఎంత ప్రేమ రాహిత్యం కొడుతున్నారు పిల్లల్ని, ప్రేమ రాహిత్యం అది, వాడు బాగుపడతాడని మీరు కొడుతున్నారా మీ పిల్లల్ని? మరి గురువు రెండు ముట్టికాయలు వేస్తారు కదా, మీరు ఎందుకు కంగారు పడతారు? అసలు ముట్టికాయలు వేస్తున్నాడు అంటేనే అర్థం మిమ్మల్ని లైన్లో పెడుతున్నాడని. అంచేత ఈ ప్రేమతత్వ సాధన ఇది జాగ్రత్త గుర్తుంది, ఇదంతా ధ్యానమే. మీరు ఇంట్లో కూర్చుని 15 నిమిషాల పాటు ఈ విధంగా ఆలోచించుకుంటూ ఉండండి. ఆ ఆలోచన విధానాన్ని చెప్తున్నాను నేను, దీన్నే ధ్యానం అంటున్నా. మన జీవితంలో ఉండేటటువంటి ప్రతి దానికి కూడా ఈ అనంత విశాల విశ్వములో ఎన్ని శక్తిధారలు పనిచేస్తున్నాయో ఇప్పుడే కనుక మనం ఆలోచిస్తే, ఈ టీవీ ధారలు పనిచేస్తున్నాయి, జేమిని టీవీ ధారలు ఇక్కడే ఉన్నాయి, ఇంకా స్టార్ టీవీ, స్టార్ న్యూస్, మళ్ళీ ఇంకా జెమిని టీవీ లేదా ఇండియా ఏదో టీవీ వచ్చిందిట, ఇవన్నీ ఎక్కడున్నాయి, ఇక్కడే పనిచేస్తున్నాయి. టీవీని కనుక మీరు ఆన్ చేసుకుంటే ఆ ఛానల్స్ అన్నీ కూడా మీకు లభ్యమవుతాయి, ఆన్ చేసుకోకపోతే లభ్యం కావు. కానీ లభ్యం కాకపోవటం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాయుమండలంలో ఆ శక్తిధారులు, ఆ ఛానల్లో వచ్చేటటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయంటారా లేవంటారా? కానీ అంతేనా? ఇవంతా ఏంటి? మనం సృష్టించుకున్నటువంటి ధారలు. ఇవంతా కాకుండా సూర్యుడి నుంచి, గ్రహాల నుంచి అనేక శక్తిధారలు మన భూమి మీదకి వస్తూ ఉంటాయి. వీటన్నిటినీ ఎదుర్కొని మన యొక్క ఆలోచన శక్తితో మనం ఎంత పరిస్థితుల్ని మార్చగలము ఆలోచించండి. మన శక్తి ఎంత? హనుమంతుడి ముందు కుప్పిగంతులా అన్నట్టు ఉంటుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రకృతిలో ఉండేటటువంటి ప్రేమతత్వం అన్న, ప్రకృతిలో ఉండేటటువంటి విశాల అత్యంత శక్తివంతమైనటువంటి శక్తి ధారలలో లొంగి పయనించటం అన్న ఒకటే. మళ్ళీ ఆ పదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం మీరు ఇలాగే ఆలోచించుకుంటూ ఉండండి. ఇది ఆలోచించుకోకపోతే మనం ఆధ్యాత్మిక జగత్తులోకి ప్రవేశించలేము. ప్రేమ ఏం చేస్తుంది? ప్రేమ విత్తనాన్ని మనం భూమిలో నాటాం, నీళ్లు పోసాం, మొలకెత్తింది. అది మొలకెత్తడానికి ఆ విత్తనం ఎంత బాధపడుతుందో మీకు ఐడియా ఉందా? కొంచెం బాటనీ చదివిన వాళ్ళకి కొంచెం ఎక్కువ ఐడియా ఉంటుంది. అది ఎంత ప్రెషర్తో అది బద్దలవుతుందో. అది శనగల్ని కనుక భూమిలో పెట్టేసి దానిపైన ఒక శివలింగాన్ని, స్వయంభూలింగం మీరు మీ అంతటి మీరు తయారు చేయాలి ఒక సిద్ధక్షేత్రాన్ని. అంటే ఒక చిన్న ట్రిక్ చెప్తున్నాను నేను మీకు. ఓ 20-30 అడుగులు తవ్వేసేయండి. తవ్వేశాక దాని కింద శనగ మూటలు పెట్టేయండి. మూతలు పెట్టేసి దాని మీద ఒక శివలింగం పెట్టేయండి. పెట్టేసి మట్టి కప్పేయండి. ఓ 2 సంవత్సరాలు పోనివ్వండి. తర్వాత మీరు గడ్డం అది తగిలించుకుని అక్కడికి వెళ్ళండి. ఆ స్థలం మీకు గుర్తుండాలి. గుర్తున్న తర్వాత అక్కడ అందరి చేత శివుడికి అభిషేకం చేయాలి. ప్రతిరోజు 100 కడవలు నీళ్లు పోయండి అని చెప్పండి. వారం రోజుల్లో శివలింగం నేలని బద్దలు కొట్టుకు పైకి వస్తుంది. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? విత్తనం బద్దలవటం వల్ల. ఆ తర్వాత మీ ఇష్టం, మీరు బిజినెస్ ఎలా చేసుకుంటారు అది వేరే విషయం. కానీ ఇది ఎందుకు చెప్తున్నాను నేను? ఒక చిన్న విత్తనంలో అంత శక్తి ఉంటే, ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? బాధపడి బద్దలవుతే. నేను ఎలా ఉన్నదాన్నో అలాగే ఉంటాను, నాలో ఏమీ మార్పులు రాకూడదు, నాకేమీ అవ్వకూడదు, నేను ఎక్కడున్నానో అలాగే ఉండాలి. కానీ మార్పులు వచ్చేయాలి. ఎలా వస్తుంది? రాదు. అది ఆ గురువుల చరిత్ర. సద్గురువుల యొక్క చరిత్ర మనం చదివితే వాళ్ళు ఎన్ని రకాల కష్టాలు పడి ఆ స్థాయికి వెళ్ళారో మనకు అర్థమవుతుంది. ఈ కష్టాలు, ఈ స్థాయిలు, ఈ గురువుల యొక్క శక్తికి తగిన స్థాయిలో మనము మారాలి అంటే 3 విషయాలు మనం గుర్తుంచుకుంటే చాలు. గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర. ఈ గురుతత్వాన్ని ప్రేమతత్వం అని కూడా అంటాం మనం. ఏం చేస్తున్నాడు ఈ గురువు? గురువు బ్రహ్మ క్రియేటివ్ పవర్. ఎక్కడుంది క్రియేటివ్ పవర్? శరీరంలో దాగి ఉందా? ప్రకృతిలో ఉంది. ప్రకృతిలో ఉన్నటువంటి క్రియేటివ్ పవర్ని మనకి చేతనవుతే ఉపయోగించుకోవచ్చు. ఎలక్ట్రిసిటీ ఎక్కడుంది? ప్రకృతిలో ఉంది. ప్రకృతిగతమైనటువంటి పదార్థాలలో ఉంది. దాన్ని ఏం చేస్తున్నాం మనం? దాని నియమాలు తెలుసుకుని దాని నియమాలకు అనుగుణ్యంగా మనం ప్రవర్తిస్తేనే ఆ శక్తి మన దగ్గరికి వస్తుంది. ఇందాక పైన ఫ్యాన్ ఆన్ చేద్దామని ట్రై చేశారు, లొంగలే. అది స్తోత్రాలు చదవలేదు ఆయన, స్క్రూ డ్రైవర్ పట్టుకొచ్చాడు. విప్పి పీకి పీకి దాన్ని పెడితే సరే అది పనిచేస్తుంది కదా ఎలాగో. అంటే దానికి కారణం ఏంటి? నియమాలు తెలియటం. అలాగే మన ఆధ్యాత్మిక జగత్తులో కూడా ఆధ్యాత్మిక జగత్తు యొక్క నియమాలు, అందులో ముఖ్యంగా ప్రేమతత్వము, దాని గురించి మనం తెలుసుకోకుండా ఆధ్యాత్మిక జగత్తులోకి ప్రవేశిస్తే రకరకాల సందేహాలు వస్తూ ఉంటాయి. ఆ సందేహాలు ఎందుకు వస్తాయంటే ఈ ప్రేమతత్వం గురించి తెలియకే. ప్రేమతత్వం గురించి తెలిసినప్పుడు ఆ సందేహాలు రావు. కొడుకు బాధపడుతూ ఉంటే పరిగెట్టి వెళ్ళి ఆదుకోవాలా అక్కర్లేదా అని ఏ తల్లి ప్రశ్నించదు. ఇంతవరకు అడగలే నన్ను ఎవరు. ఎందుకు ప్రశ్నించలేదు అంటే అంతే, అది ఆ ఆర్తి లాక్కెళ్తుంది. మన పిల్లలు కష్టాల్లో ఉన్నారు, మన వాళ్ళు కష్టాల్లో ఉన్నారు అని మనకు తెలిసిన దగ్గర నుంచి మన హృదయంలో ఒక విచిత్రమైనటువంటి ఆవేదన డెవలప్ అవుతుంది. గురు బ్రహ్మ సర్వజ్ఞత్వము. అందరి హృదయాలలో ఉన్నటువంటి బాధ ఎప్పుడైతే మీరు అనుభవించటం మొదలెడతారో, అందరి హృదయాలలోని బాధ మీకు ఎప్పుడైతే అందటం మొదలెడుతుందో, సర్వజ్ఞత్వం వస్తుందో, అప్పుడు ఏం చేస్తారు మీరు? మీరు మిమ్మల్ని ఎవరూ చెప్పరు ఏమి చేయమని, మీరే చేస్తారు ఏం చేయాలో అది. కానీ ఎక్కడ తప్పు వచ్చింది అంటే ఆధ్యాత్మికత అంటే మీ కోరికలు తీర్చుకోవటమే, మీరు ఆరోగ్యంగా ఉండటమే. మీ కోరికలు తీరిపోతే చాలు, పక్కవాడు ఏమవుతున్నాడో మీరు చేసుకోక్కర్లేదు అనేటటువంటి ఒక భ్రాంతికి లోనై మన జీవితాలు నడుస్తున్నాయి. గురు బ్రహ్మ, గురువు సర్వజ్ఞుడు. ఈ సర్వజ్ఞత్వంలో అందరి బాధ ఎలా అనిపిస్తుంది? నా బాధే అనిపిస్తుంది. అంచేతే సమాధి చెందిపోయినా 1918 ఆ ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా షిర్డి సాయి మన బాధల్ని ఆదుకుంటున్నాడు. ఎందుకు ఆదుకుంటున్నాడు? ఏమిటి అతనికి మనకి ఉన్నటువంటి సంబంధం? ఏం చేసేస్తున్నాం ఆయనకి మనకి? మీరు కాస్త లాజికల్గా ఆలోచించండి. అసలు మీకు ఏం హక్కు ఉంది ఆయన్ని మీ బాధ నివారించమని అడగటానికి? ఒక షిర్డి సాయిని కానీ, ఒక సత్యసాయిని కానీ, ఒక సివివిని కానీ, ఒక బ్లావిట్స్కిని కానీ, ఒక రామకృష్ణ పరమహంసని కానీ, ఒక లారీ మహాశయని కానీ మీకు ఏ హక్కు ఉంది మీ బాధల్ని తీర్చేయమని అడగటానికి? ఏ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయా? ఉన్నాయి కనుకనే అడుగుతున్నాం మనం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం. మనలో కూడా అంతర్యామి ఉన్నాడు. ఆ అంతర్యామిత్వాన్ని వాళ్ళు దర్శించారు కనుక మన బాధ వాళ్ళ బాధ అయింది. అందువల్ల మనం అంత ధీమాగా మన బాధలు తీర్చమని అడుగుతున్నాం. తీర్చమని అడిగాము, బాగానే ఉంది, క్యాటరాక్ట్ స్టార్ట్ అయింది, కళ్ళు కనిపించడం లేదు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు మీరు, ఇమీడియట్గా ఏం ఆపరేషన్ చేయడు ముదర్ని అంటాడు. వీడేం డాక్టరు, కళ్ళు కనిపించడం లేదు నాకు, కళ్ళు కనిపించడం లేదు ముర్రు అంటే ఇంకొన్నాళ్ళు చూపు లేకుండా ఉండు, చేయగలిగేది ఏముంది? క్యాటరాక్ట్ పరిస్థితి అది, ముందు చేసేస్తే ఉన్న కన్ను కూడా పోతుంది. సర్వవ్యాపకత్వము గురువులో ఉండేటటువంటి రెండవ లక్షణం చూసుకోండి. కానీ ఇవంతా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మీలో ఉండేటటువంటి ఆ ప్రేమతత్వాన్ని మీరు డెవలప్ చేసుకుంటే ఇవన్నీ కూడా మీ వైపు ఆకర్షింపబడతాయి. దాన్నే కృష్ణతత్వము అని కూడా అంటాం మనం. అంచేత ఆ సర్వవ్యాపకత్వంలో, ఆ గురువు యొక్క సర్వవ్యాపకత్వంలో మనం అందరి గురువుల్ని అడగటానికి హక్కు ఉంది మనకి. ఎందుకు హక్కు ఉంది అంటే గురువు తన సాధనాబలంతో సర్వవ్యాపకుడు అయ్యాడు కనుక, అన్ని చోట్ల ఉన్నాడు కనుక, మీ లోపల కూడా ఉన్నాడు కనుక, మీరే ఆ గురువుల యొక్క అంశ కనుక. కానీ ఇంకో లక్షణం కూడా మనం గురువు గురించి చెప్పుకుంటాం. గురువు దేవో మహేశ్వర. గురువుని సర్వసమర్థుడు అంటాం, ఏదైనా చేయగలడు అని. మరి కొంతమంది చచ్చిపోయిన వాళ్ళని బతికించాడు కదా, మరి అందరినీ బతికించేయచ్చు కదా? చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న వస్తుంది. నిజంగా గురువుకే ప్రేమ ఉంటే, నిజంగా గురువే సర్వవ్యాపి అవుతే, నిజంగా గురువుకే సర్వసమర్థత ఉంటే మా కష్టాలన్నీ క్షణంలో తీర్చేయచ్చు కదా, మమ్మల్ని హాయిగా ఓ ఏసీ రూమ్లో పడేసి ఉంచవచ్చు కదా. ఏసీ రూమ్లో పడేసి ఉంటే మీకు తెలుస్తుంది ఎంత బాధాకరమైనటువంటి విషయం. కొంచెం బయట వస్తే తెలుస్తుంది. 24 గంటలు మిమ్మల్ని ఏసీ రూమ్లోనే ఉంచి పొద్దున్న సాయంత్రం తిండి తిని పడుకోమన్నాడు అంటే నా ఉద్దేశంలో మీలో అందరూ ఒప్పుకోరనే నా నమ్మకం. ఒప్పుకున్న వాళ్ళైనా 3వ రోజు బయటకు వచ్చేస్తారు, వద్దులే బాబు ఇది ఎందుకని. గురువు యొక్క సర్వసమర్థత యొక్క లక్షణం ఏంటి అంటే మనం పిల్లలకి అడుగులు వేయటం నేర్పుతాం. అడుగులు వేయటం నేర్పుతున్నప్పుడు వేలు పట్టించుకుని ముందు 2 అడుగులు వేయిస్తాం, తర్వాత చెయ్యూతి ఇవ్వం మనం. చెయ్యూతిస్తే ఏమవుతుంది? ఎందుకు ఇవ్వకూడదు మనం పిల్లలకి? నడక నేర్పేటప్పుడు ముందు 2-3 అడుగులు వేయిస్తాం, తర్వాత మన ప్రయత్నం సాధ్యమైనంత వరకు ఏమవుతుంది వదిలించుకోవటానికి. వాడు వేలు పట్టుకుంటూ ఉంటే వేలు పట్టుకునేమో టపటడుగులు వేస్తాడు, టపామన పడతాడు, పడ్డాక మళ్ళీ వేలిస్తాం, పడకపోతే చప్పట్లు కొడతాం చుట్టూ. వాడు తడబడుతున్నాడు, కదులుతున్నాడు, ఎంత ఆనందిస్తాం. ఇవాళ మావాడు మొదట అడుగు వేశాడు, ఏం చేస్తారు? అడుగు వేస్తే మొదట ఆలస్యాలు తయారు చేస్తారు. ఒకటే అడుగు వేస్తాడు, 2 అడుగు వేస్తాడు, పడతాడు అక్కడ. కానీ ఈ అడుగులు వేస్తాం నేర్పిస్తున్నప్పుడు నడక వచ్చినటువంటి సర్వసమర్థులైనటువంటి మీరు ఏం చేశారు మీ పిల్లవాడికి? అదే గురువు మీకు చేస్తే మాత్రం తప్పు అనుకుంటే అట్ట, మీకు నడక నేర్పాలి, పడండి ఎన్నిసార్లు పడతారో. కానీ ఎప్పుడు మిమ్మల్ని ఆపాలో, ఎప్పుడు పడుకోనివ్వకుండా కాపాడాలో సర్వజ్ఞుడైనటువంటి అతనికి తెలియదు అనుకోవటం మన అల్పజ్ఞత్వం. నేను ఎంత కష్టపడిపోతున్నానో, ఇంత కష్టాలు పడిపోయినా కూడా ఆయన నన్ను ఆదుకోవటం లేదు అంటే అర్థం ఏంటంటే మీ సామర్థ్యం మీద ఆయనకి చాలా నమ్మకం ఉంది, మిమ్మల్ని ఇంకా ఆదుకోవాల్సినటువంటి అవసరము లేదు అని. ఈ భావనతో కనుక గురువుని ఆలోచిస్తే ఇటువంటి సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వసమర్థుడు అయినటువంటి గురువు మనకి ఎక్కడ దొరుకుతాడు? ఓ షిర్దీలో దొరుకుతాడా? ఓ కుంభకోణంలో దొరుకుతాడా? ఓ హరిద్వార్లో దొరుకుతాడా? తిరుపతి కొండ మీద దొరుకుతాడా? అంటే ఇంతసేపు నేను చెప్పింది మీరు వెళ్ళలేదనే అర్థం. గురువు సర్వవ్యాపకుడు అని నేను చెప్పాక ఎక్కడ వెతుకుతారు మీరు? ప్రహ్లాదుడికి ఇదే విధంగా నవ్వొచ్చుంటుంది వాడి తండ్రిని చూసి. పెద్ద తపస్విని అంటావు నువ్వు, వేల వేల సంవత్సరాలు నేను తపస్సు చేసి శక్తిని సంపాదించాను అంటావు నువ్వు. విష్ణువుని వెతుకుతున్నావు నువ్వు, సర్వవ్యాపిని వెతుకుతున్నానంటావు. సర్వవ్యాపిని వెతకటం ఎందుకు? అక్కడే ఉంటాడు. అక్కడే ఉన్నటువంటి సర్వవ్యాపిని మనం చూడలేకపోతున్నాం అనటానికి కారణం ఏంటంటే, నోటితో సర్వవ్యాపి అని అంటున్నాను తప్ప ఆయన సర్వవ్యాపి అని మనం ఒప్పుకోవటం లేదు. ఒప్పుకోకపోతే మీరు ఆధ్యాత్మిక జగత్తులో ఎలా ప్రవేశిస్తారు? ఫండమెంటల్ రూల్స్ అవి. గురువుకి మీకు మధ్య లింక్ ఉండాలి అంటే, గురువుకి మీకు మధ్య స్నేహ సంబంధాలు ఉండాలి అంటే, గురువుకి మీకు మధ్య ప్రేమ ఏర్పడాలి అంటే, గురువు యొక్క సర్వజ్ఞత్వం మీద మీకు నమ్మకం ఉండాలి, గురువు యొక్క సర్వవ్యాపకత్వం మీద మీకు నమ్మకం ఉండాలి, గురువు యొక్క సర్వసమర్థత మీకు నమ్మకం ఉండాలి. ఆ సర్వసమర్థత మీద నమ్మకం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆ గురువు యొక్క లక్షణాలను పుణికిపుచ్చుకుంటాడు. ఓ హనుమంతుడు ఉన్నాడు, ఓ సిద్ధప్ప ఉన్నాడు, ఏ వాళ్ళకే ఎందుకు అలా జరుగుతుంది, మేము అలా చేస్తే జరగదా? ఎందుకు జరగదు? జరుగుతుంది, కానీ మీరు నమ్మటం లేదు ఆయన సర్వవ్యాపకుడని. ఎక్కడో వెతుక్కుంటున్నారు. ఆ ఫోటో ఎదురుకుండా ఉంటే కానీ మీకు భావ పరంపర రాదాయి. ఆ ఫోటో ఉంటేనే భావ పరంపర వస్తుంది. ఆ రూపం మారిపోతే మళ్ళా కష్టం. ఇంకో రూపంలో ఆ సర్వవ్యాపకుడిని చూడలేము. నోటితో ఏం చెప్తామంటే ఆయన సర్వవ్యాపకుడని. గందరగోళం, కానీ ఈ గందరగోళం లేకుండా ఉండటానికే మనం ఎప్పుడూ కూడా ఆ రెండు శ్లోకాలు చదువుతూ ఉంటాం. గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. కానీ గురువు ఎక్కడున్నాడు? అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆ సర్వజ్ఞుణ్ణి, సర్వసమర్థుణ్ణి, ఆ సర్వవ్యాపకత్వాన్ని ఆలోచించుకోండి. మీరు ఆ భావన పులకింత రావాలి మీకు. ఆ సర్వవ్యాపకత్వం గురించి ఆలోచిస్తూ మీరు ఆ ఆవేదన్ని మీరు పంచుకోలేకపోతే, ఆ పులకింత మీలోకి రాకపోతే, ఆ భావం మీలోకి రాకపోతే ఆ గురువు మాత్రం మీలోకి ఎలా ప్రవేశిస్తాడు? మీరు నెససరీ అండ్ సఫిషియంట్ కండిషన్ అని చెప్తూ ఉంటాం మ్యాథమెటిక్స్లో ఒకసారి. ఆ కండిషన్ మీరు ఫుల్ఫిల్ చేయకుండా ఎలా వస్తుందని రాదు. అంచేత నేను ఏదైనా మీకు ఒక షార్ట్కట్ మెథడ్ చెప్పేస్తానేమో అనుకుంటే మాత్రం చాలా కష్టం. నేనంతా లాంగ్ రూటే చెప్పగలను, షార్ట్ రూట్స్ ఏం లేవు. కానీ టెక్నిక్ కనుక మీకు అర్థమవుతే ఇదే షార్ట్కట్టే. ఆ సర్వాంతర్యామి అనుభూతి చెందండి. పక్క వాళ్ళు ఏం చేస్తున్నారో మీకెందుకు, ఎవరు వస్తే మీకెందుకు, మీ దారిలో మీ గొడవలో మీరు ఉండండి. ఎంత కష్టమో ఆ భావన తెచ్చుకోవడం చూసుకోండి. కానీ అది ట్రిక్కే. అది సైకిల్ నడపటంలాగే, రోజు దీని గురించి మీరు ఆలోచించుకుంటూ ఉంటే సర్వజ్ఞుడైనటువంటి, సర్వవ్యాపకుడైనటువంటి, సర్వాంతర్యామి అయినటువంటి ఒక విశాలమైన శక్తి యొక్క ధారలలో మనం కూర్చొని ఉన్నాం. ఇది కల్పన కాదు, వాస్తవమే. మనం గుర్తించుకోవటం లేదు ఏ శక్తి గ్రహాలను నియమిస్తోందో, ఏ శక్తి గ్రహాలను నడిపిస్తోందో. మామిడి చెట్టును మామిడి చెట్టుగానే పురోధి చేస్తుంది. దాని పక్కనే వేప చెట్టు ఉంటుంది, అది వేప చెట్టుగానే డెవలప్ అవుతుంది. పక్కన ఏదైనా కొబ్బరి చెట్టు వేస్తే అది కొబ్బరి చెట్టుగానే డెవలప్ అవుతుంది. పక్క పక్కనే మూడు ఉంటాయి. మరి ఏ శక్తి అంత ఖచ్చితంగా పక్క పక్కనే ఉన్నా కూడా ఆ చెట్లకి ఆ శక్తిని ఇస్తుంది? మీ కంటి ముందే కనిపిస్తోంది కదా ఆ సర్వవ్యాపకత్వం, ఆ సర్వసమర్థత. మరి అందులో కూర్చోగలిగితే ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో, ఈ వాతావరణంలో, ఇక్కడే ఇప్పుడే అంత అద్భుతమైనటువంటి శక్తి ఎవరైనా బాధపడుతూ ఉంటే చూడగలదా? సుఖంగా లేకపోతే చూడగలదా? చూడలేదు. మామూలు మనుషులైనటువంటి మనమే ఎవరైనా బాధపడుతూ ఉంటే ఎంత బాధపడిపోతాం? అలాంటిది అంత అద్భుతమైనటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తి మనలోనే ఉంటూ మన చుట్టూరా ఉంటూ కూడా మనం బాధపడుతున్నాం అంటే మన చేతగా అంతనం అది. మనం అతనికి లొంగలేకుండా ఉన్నాం. ఎందుకు లొంగలేకుండా ఉన్నాం? మనం ఎలా అనుకుంటున్నామో అలాంటి ఫలితాలు రావాలి. మనం నిర్దేశిస్తాం భగవంతుడికి ఇలాంటి ఫలితాలు ఇయ్యి అని. కానీ దయచేసి ఆ భావాన్ని కనుక మీరు ఈ క్షణాన్ని వదులుకుని ఆ గురువు యొక్క ప్రేమ, ఆ సర్వవ్యాపి అయిన యొక్క ప్రేమ, ఆ సర్వజ్ఞుడి యొక్క ప్రేమ, ఆ సర్వసమర్థుడి యొక్క ప్రేమలో మీరు లీనమైపోండి. ఆ అనుభూతి చెందితే ఇంకా స్పీచ్లు అక్కర్లేదు, లెక్చర్లు అక్కర్లేదు. ఏం చెప్పేది నేను? చెప్పేది ఏముంది అందులో? ఇంకా లీనమవ్వండి. లీనం అవుతూ అవ్వండి. లీనం అయిన తర్వాత అదే శక్తిధారలు సంపూర్ణ కుటుంబంలో ఉన్న సభ్యుల మీద ప్రవహిస్తోంది. సంపూర్ణ కుటుంబ సభ్యులను వారి వారి జీవిత లక్ష్యం వైపు అణువుగా మారుస్తోంది. మావాడు డాక్టర్ అయిపోవాలి, హే గురుదేవా. మావాడు ఇంజనీర్ అయిపోవాలి, హే గురుదేవా. నేను చెప్పలేను, అవుతే అవ్వచ్చు, అవ్వకపోతే అవ్వకపోవచ్చు. కానీ వాళ్ళ జీవితము ఆదర్శమయంగా ఆనందమయంగా ఉండాలి, గ్యారంటీగా అవుతుంది. ఆ గ్యారంటీ నేను ఇస్తా, ఇచ్చేస్తే మీరు. మీరు అనుకున్నట్టు వాళ్ళ జీవితాలు మారుతాయా నాకు తెలీదు, కానీ వాళ్ళ జీవితాలు ఆనందమయంగా ఉంటాయంటే ఖచ్చితంగా ఆనందమయంగా ఉంటాయి, అందులో డౌటే లేదు. పాండవులందరూ కూడా వనవాసం చేస్తూ ఉంటే రాజభవనంలో ఉన్నటువంటి దుర్యోధనుడికి నిద్ర పట్టేది కాదు. దూర్వాసనం గారు వచ్చారు ఒకసారి, అతిథి మర్యాదలు చేశాడు. చేసి ఏం కోరుకున్నాడు? పాండవుల దగ్గరికి వెళ్ళండి శిష్య సమేతంగా అన్నాడు. భావం అర్థం అవుతుంది కదా. రాజప్రసాదంలో ఉన్నా సుఖంగా జీవించలేము, అడవిలో ఉన్నా సుఖంగా జీవించగలము గురువుకి సమర్పణ చేసుకుంటే. గురువుకి తెలుసు మమ్మల్ని ఎక్కడుంచాలో, ఎలా నడిపించాలో, మా కుటుంబాన్ని ఎలాగా ఏ దారంబటమన్నీ తీసుకు వెళ్ళాలో. అప్పచెప్పేయండి ఈ పరిస్థితుల్లో హాయిగా. ఆ సర్వవ్యాపికి సర్వజ్ఞుడికి మీరు అప్పచెప్పేయచ్చు కదా. మీ నెత్తి మీద ఎందుకు బరువు వేసుకోవటం? రమణ మహర్షి ఎప్పుడో ఒక చెప్తూ ఉండేవాడు, తల మీద ఒక బరువైన పెట్టి పెట్టుకుని ఒక పల్లెటూరు వాడు పరిగెడుతో రైలు ఎక్కేట, రైలు కదిలింది, కూర్చున్నాడు. పెట్టి మాత్రం నెత్తి మీదే ఉంచుకున్నాడు. పక్కన ఉన్న వాళ్ళు చెప్పారు, పెట్టి కింద పెట్టుకోరా అని. తప్పు, నా బరువు మోస్తోంది కదా రైలు, పెట్టి బరువు కూడా రైలు మీద ఎలా పెడతానన్నట్టు. మనం చేసే అద్భుతమైనటువంటి బాధ్యత నిర్వహణ అది. అంత సింపుల్ థింగ్ మీకు అర్థమైపోతే మీ జీవితాల ఆనందమయమే. మీకెందుకు బాధ, ఎవరికి ఏమవుతుందో? కానీ గురువుకు అప్పచెప్పండి, మీ లోపల ఉన్నటువంటి ఆ శక్తిధారలకు అప్పచెప్పండి. ఆ అప్పచెప్పే బాధ్యత మీకు ఉంది. మానవులుగా జన్మెత్తినటువంటి మనకి ఆ బాధ్యత ఉంది. కానీ మీరు అనుకున్న దారిలోనే మీ కుటుంబంలోని సభ్యులు గ్యారంటీ లేదు. మెల్లిగా మీ ప్రేమను ఇంకొంచెం విస్తరింపజేసుకోండి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, మీ స్నేహితులకి, వారందరి మీద కూడా ఆ ప్రేమ ప్రసరింపజేస్తూ. కొంతమంది మనకి నచ్చరు కుటుంబంలోనూ, కుటుంబం బయట. స్మాల్ ద్వేషం నుంచి బిగ్ ద్వేషం వరకు పెద్ద లిస్ట్ ఉంటుంది మనకి. వీడు నచ్చటం లేదు మాస్టరు, వాళ్ళు నచ్చటం లేదు మాస్టరు. అమెరికాలో ఏమైందో మీకు తెలియకపోతే ఏంటిట? రష్యాలో ఏమైందో మీకు తెలియకపోతే ఏంటిట? సద్దాం హుస్సేన్ ఏదో చేయబోతున్నాడు మీకు తెలియకపోతే ఏంటిట? ఎందుకు న్యూస్ పేపర్లు? యుగ సంధి కనుక ప్రపంచంలో ఉన్నటువంటి మానవ జాతి మొత్తము కూడా ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలిస్తే, ఆ చేంజ్ ఆఫ్ కాన్షియస్నెస్ వచ్చేటటువంటి టైంలో సవ్యంగా ఆలోచించటం కనుక మనం నేర్చుకోగలిగితే మార్చేయవచ్చు ప్రపంచాన్ని. ఆలోచించటం నేర్చుకోగలుగు. ప్రకృతి ఇస్తోంది ఫీడ్బ్యాక్. సర్వవ్యాపకత్వం. మీ ఇంటిలో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది ఈనాడు, అక్కడ కూర్చున్న వాళ్ళకంటే కూడా మీరు చాలా బాగా చూడవచ్చు. స్టేడియంలోకి వెళ్ళి, షార్జాలోకి వెళ్ళి, అక్కడ చుట్టూరా కూర్చొని చూస్తున్న వాళ్ళందరికంటే కూడా మీకు టీవీలో చాలా బాగా చూడవచ్చు. రీప్లేలు కూడా చూడవచ్చు, ముందు వెనక్కి కూడా వెళ్ళవచ్చు. మీరు నిర్ణయాలు తీసుకోవచ్చు. మరి అనంతమైనటువంటి జ్ఞానము ప్రకృతి మీకు ఎందుకు అందిస్తుంది? ఎక్కడో ఉన్నారు మీరు, పేజర్స్ వచ్చాయి, కమ్యూనికేషన్స్ వచ్చాయి, దేన్ని కమ్యూనికేట్ చేసుకుంటున్నారు మీరు? ఏ విషయాన్ని కమ్యూనికేట్ చేసుకోవటానికి ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఆవిష్కరింపబడ్డాయి? కొంచెం మనం కనుక స్వకేంద్రితమైనటువంటి ఆలోచనలు పక్కన పెట్టి ఆలోచిస్తే ఆ సర్వవ్యాపకత్వము వచ్చేసింది, సర్వజ్ఞత్వము వచ్చేసింది. కానీ మనకు ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి బాధల్నే ఆలోచిస్తున్నాం తప్ప ఆ బాహ్య ప్రపంచంలో వచ్చేటటువంటి మార్పుల్ని మనం గమనించుకోవటం లేదు. మనం దాని మీద ఆలోచిద్దాం ఈరోజు నుంచి. రెండోది, మన జీవితాలని ఒక సక్రమమైనటువంటి పద్ధతిలో నడిపించేటటువంటి విధానాన్ని ధర్మము అంటాం మనం. హిందూ ధర్మము, ముస్లిం ధర్మము, క్రిస్టియన్ ధర్మము, రకరకాల ధర్మాల గురించి మనం మాట్లాడుకుంటాం. కానీ ఈ రకరకాలైనటువంటి ధర్మాలు మనని ఎటువైపు తీసుకెళ్తున్నాయి? చదువు రానటువంటి, నేను ఎప్పుడు కూడా కాగితాన్ని పెన్నుని ముట్టుకోలేదు అని ధైర్యంగా డిక్లేర్ చేశాడు ఒక కబీర్ దాస్, నిరక్షర కుక్షి అంటాయి. అతని గురించి ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం. కబీర్ దాస్ కాలంలోనే కొంతమంది కోటీశ్వరులు ఉండి ఉండవచ్చు, కబీర్ దాస్ కాలంలోనే కొంతమంది రాజాధిరాజులు ఉన్నారు, కాశీ నరేష్లు, వాళ్ళ పేర్లు కూడా మనకు తెలియదు. కానీ కబీర్ దాస్ పేరు మనకు గుర్తుంటుంది. ఎందువల్ల? ఏ ధర్మాన్ని పాటించాడు? క్రైస్ట్. ప్రపంచం అంతటా కూడా ఆ వ్యక్తి గురించి సుమారు 2000 సంవత్సరాలు అవుతుంది ఆ వ్యక్తి శరీరం విడిచి. అది రైటా తప్ప అతను ఏం చెప్పాడు దాని గురించి నేను మాట్లాడటంలే. కానీ క్రైస్ట్ తర్వాత అనేక మంది శక్తివంతులు, అనేక మంది రాజులు, అనేక మంది డబ్బున్నవాళ్ళు, అనేక మంది కోటీశ్వరులు, పేర్లేం గుర్తులేవు మనకి. గుర్తున్నా ఆ వ్యక్తికి ఇచ్చేటటువంటి ఆదరం మనం ఇవ్వటం లే. ఏం చేశాడు ఆ క్రైస్ట్, ఏం చదువుకున్నాడు? ఒక వడ్రంగవాడి కొడుకు అంతేగా. వివేకానంద అద్భుతమైనటువంటి మేధావి, చాలా అద్భుతమైనటువంటి మేధావి. ఆయన లిటరేచర్ చదివిన వాళ్ళకి తెలుసు. ఆ వ్యక్తి ఒక చదువురాని వ్యక్తికి దాసోహం అన్నాడు రామకృష్ణ పరమహంస. ఏమి చదువుకోలేదు రామకృష్ణ పరమహంస, మాట్లాడటం కూడా అతనికి పెద్దగా రాదు. అతనితో వాదించటానికి ఒక ప్రకాండ పండితుడు వస్తే ఈయన కూర్చొని హృయ్ మన అర్చట్ అంతే. ఆ ప్రకాండ పండితుడు లొంగిపోయాడు. ఏ ధర్మాన్ని పాటించాడా రామకృష్ణ పరమహంస? మరి మీరు ఆ ధర్మాన్ని పాటించలేరా? ఒక వ్యక్తి గురించి కాదు కదా మనం మాట్లాడుకుంటున్నాం. ఇలాంటి యోగీశ్వరులు మన ఆంధ్రప్రదేశ్లోనే 300 మందికి పైగా చావు మీద ఆధిపత్యం కలిగినటువంటి యోగి పుంగవులు ఉన్నారు. సుమారు 12వ శతాబ్దం నుంచి కనుక మనం లెక్క చూసుకుంటే మనకి తెలిసిన వాళ్ళలో పుస్తకాలలో వచ్చినటువంటి పేర్లు. అలా కాకుండా ఎంతమంది ఆ యోగి పుంగవులు ఉన్నారు? కొంతమందికి ఆ పేరు వస్తుంది, కొంతమందికి పేరు రాదు. సిద్ధిసాయి మాత్రమే చచ్చిపోయిన వాళ్ళని బతికించలే, రామకృష్ణ పరమహంస మాత్రమే శరీరం మీద అద్భుతమైనటువంటి కంట్రోల్ని ప్రదర్శించలే అనేక మంది యోగులు. గుంటూరులో మస్తాన్ దర్గా ఉంది, ఎంత దాని వైపు చూస్తూ ఉంటే చాలా బాధపడుతూ ఉంటాను. ఇక్కడ ఉంటూ మాట్లాడుతూ ఉండేవాడు. కడప దగ్గర ఇంకొక యోగి ఉంటే ఆ యోగి దగ్గరికి వెళ్ళి భోజనం చేసి వచ్చేవాడు. ఈ మన కాలం వాడే, ఎప్పటి కాలం గురించో నేనేం మాట్లాడటంలే. మన కాలం వాడే అంటే 50 సంవత్సరాల కిందట వాడు. కడపలో ఫిరోజా పేరు గుర్తు రావటం లేదు నాకు. ఆయన దగ్గర ఆయన చెప్తూ ఉండేవాడు, నల్లమస్తాన్ వస్తాడు భోజనానికి అని పీట వేసి వడ్డించేవాడు. అక్కడ ఆయన భోజనం చేస్తూ అక్కడ కబుర్లు చెప్తూ ఉండేవాడు, ఇక్కడ మళ్ళా మనుషులతో మాట్లాడుతూ ఉండేవాడు. మనం చేయలేమా అవి? మనకి సాధ్యం కాదా? ఏం బ్యాక్గ్రౌండ్ ఉంది వీళ్ళందరికీ? చదువు, సంస్కారము, పాండిత్యము ఆధ్యాత్మిక జగత్తులో అక్కర్లేదు. ఉంటే మంచిదే, ఉంటే మన్ని మనం పుంజుకోవటానికి పనికొస్తుంది. నిరాశ చెందకుండా ఇగో ఈ కారణాల వల్ల మనం ఆ స్థితికి వెళ్ళలేకపోయాము అనేటటువంటిది పుంజుకోవటానికి పనికొస్తుంది తప్ప, మన యొక్క ఈ ఆధ్యాత్మిక ప్రవేశము, ధర్మం గురించి మనం మాట్లాడుకుంటున్నామే, ఏ ధర్మాన్ని పాటించిన వ్యక్తులైనా కూడా
ఆ ఉచ్చస్థితికి చేరుకున్న వాళ్ళు మనకు కనిపిస్తారు. ముస్లిం మతంలో కనిపిస్తారు, క్రిస్టియన్ మతంలో కనిపిస్తారు, పార్సీ మతంలో కనిపిస్తారు, హిందూ మతంలో కనిపిస్తారు. ప్రతి మతంలోనూ ఆ స్థితికి చేరుకున్న వాళ్ళందరిలోనూ కూడా మనకి మూడు లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. సర్వజ్ఞత్వము చెప్తూ ఉంటారు వాళ్ళు, అక్కడ జరుగుతుంది, అది ఇక్కడ జరుగుతుంది, ఇలా జరుగుతుంది, మీరు ఇలా చేసుకోండి. సర్వవ్యాపకత్వం, ఇక్కడే ఉంటారు, ఇంకో చోట కూడా ఉంటారు. సర్వ సమర్థత, అవసరం అవుతే చచ్చిపోయిన వాళ్ళని కూడా బతికించారు. ఒకళ్ళు ఇద్దరు కాదు, ఒక మతంలోనే కాదు ఉన్నది ఇదంతా, ఒక ధర్మంలోనే కాదు ఇదంతా ఉన్నది. ప్రతి ధర్మంలోనూ కూడా మనకి ఈ విధమైనటువంటి వ్యక్తులు కనిపిస్తే, వాళ్ళ జీవితాలను కనుక మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఏమర్థమవుతుంది మనకి, మనం ఎక్కడో తప్పు చేస్తున్నాం ధర్మం పేరిట. ధర్మం అనుకుని చెప్పేటటువంటి ఉపాసనా పద్ధతులు, ధర్మం అని చెప్పుకునేటటువంటి యోగ పద్ధతులు, ధర్మం అని చెప్పుకునేటటువంటి అనేక నియమాలు మనని ఆ సర్వజ్ఞత్వం వైపు తీసుకెళ్ళటం లేదు, మనని ఆ సర్వవ్యాపకత్వం వైపు తీసుకెళ్ళటం లేదు, మనని ఆ సర్వసమర్థత వైపు తీసుకెళ్ళటం లేదు. ఇందువల్ల అంటే మనం చేసేటటువంటి సాధనలు అటువైపు తీసుకెళ్ళాలి అనేటటువంటిది మనం గుర్తుంచుకోవటం లేదు. మీరు చేస్తున్నటువంటి ధ్యానము, మీరు చేస్తున్నటువంటి ప్రాణాయామము, మీరు మార్చుకున్నటువంటి ఆహార నియమాలు, మీరు ఏర్పరచుకున్నటువంటి కోడ్ ఆఫ్ కాండక్ట్, ఆచార వ్యవహారాలు మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళగలుగుతున్నాయా? ప్రతిరోజు మీరు చెక్ చేసుకోవచ్చు. MBBS 5 ఏళ్ల కోర్సు, కానీ క్లాస్లో జాయిన్ అయిన మొదటి రోజు నుంచి స్టూడెంట్కి తెలుస్తూ ఉంటుంది ఇంతింత సబ్జెక్ట్ కవర్ అయిందని. అంతే తప్ప 5వ సంవత్సరం నాడు అన్నీ ఒకేసారి కంప్లీట్ అవ్వవు. ప్రతిరోజు కాలేజీకి వెళ్తాడు, కాలేజీ నుంచి వస్తాడు, ఒక నిర్ణీతమైనటువంటి టైం టేబుల్ ఉంటుంది, ఆ నిర్ణీతమైనటువంటి టైం టేబుల్కి అనుకూలంగా చదువుకుంటూ ఉంటాడు, సినిమాలు చూస్తూ ఉంటాడు, సిగరెట్లు తాగుతూ ఉంటాడు, అన్ని పనులు చేస్తూ ఉంటాడు వాడు. కానీ ఏ పనులు చేస్తున్నా ఎండాకాల సెలవుల్లో వాడు ఇంటికి వచ్చినా, ఏం బాబు నువ్వేం చేస్తున్నావు, సినిమాకు వచ్చాడు, మనం అడుగుతా ఏం బాబు ఏం చేస్తున్నావు అని, అంటే సినిమా చూస్తున్నానండు, ఏం చెప్తాడు, నేను డాక్టరీ కోర్స్ చదువుతున్నాను, నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను అంటాడు. అలాగే మనం మన జీవితాలలో ఆ యోగ విద్యకి, ఆ సర్వజ్ఞత్వానికి, ఆ సర్వవ్యాపకత్వానికి, ఆ సర్వసమర్థత వైపుకి అనునిత్యము మనం వెళ్తున్నావా లేదా? అంటే మనకేం అర్థమవుతుంది, రామ 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 అంటూ చాలు అంటే చాలదు. ఇంజనీరింగ్ చదువుతున్నవాడు సినిమా చూస్తాడు, సినిమా చూస్తున్నప్పటికీ కూడా ఇంజనీరింగ్ స్టూడెంటే. డాక్టర్ సినిమాకి వెళ్తాడు, పెద్ద ప్రాక్టీస్ ఉంది, టెలిఫోన్ వస్తుంది, టెలిఫోన్ రాకముందు సినిమా చూస్తూ అందులో లీనమై ఉన్నప్పటికీ కూడా అతను డాక్టరే. పిలుపు రాగానే మళ్ళా ఆ డాక్టరీ విద్య బయటకు వస్తుంది. మనలో కూడా ఈచ్ మ్యాన్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్, మనలో కూడా ప్రతి వ్యక్తిలో కూడా ఈ సర్వజ్ఞత్వం యొక్క బీజాలు ఉన్నాయి, ప్రతి వ్యక్తిలో కూడా ఈ సర్వవ్యాపకత్వం యొక్క బీజాలు ఉన్నాయి, ప్రతి వ్యక్తిలో కూడా ఈ సర్వసమర్థత యొక్క బీజాలు ఉన్నాయి, ప్రతి ధర్మము దీని గురించే చెప్తోంది అనేటటువంటి ఒక విశేషమైనటువంటి కోడ్ ఆఫ్ కాండక్ట్ మనం తయారు చేసుకోవాల్సి ఉంది. ఈ 2 సంవత్సరాలలో ధర్మాల గురించి మనం వెంపర్లాడవద్దు, మతాల గురించి మనం వెంపర్లాడవద్దు. ఎక్కడ ఏ విధానమైనా మనకి సర్వవ్యాపకత్వం వైపు తీసుకెళ్తుందంటే ఓకే, ఫాలో ఇట్, ఏదైనా కావచ్చు అది సర్వసమర్థత వైపు తీసుకెళ్తుంది, ఆ సాధనని మనం ఫాలో చేద్దాం. ఈ ధర్మము ఎక్కడ నుంచి ఏం చేస్తే అడుగు అడుగునా మనకి తెలుస్తుంది అంటే, ఒక్క విషయాన్ని మనం మర్చిపోయాం, దేహో దేవాలయ ప్రోక్త జీవభూత సనాతన, అది మర్చిపోయాం మనం. అన్ని సాధనలు చేస్తాం, అన్నీ చేస్తాం, కానీ ఆ దేవత్వము ఆ దేవాలయము మన శరీరమే. మన శరీరంలో ఆ దేవాలయం యొక్క వాతావరణం ఉండాలి, మన శరీరము ఆ భగవంతుడి యొక్క ఆ దివ్యత్వము యొక్క దేవాలయంగా మారాలి అనేది మర్చిపోయాం, అది గుర్తు చేసుకుందాం. అడుగు అడుగున ప్రతిరోజు మనం ఏ పని చేస్తున్నా పర్వాలేదు, కబీర్ దాసు బట్టలు అల్లేవాడు, పాల్ బ్రంటన్ అనేటటువంటి యోగి, రమణ మహర్షిని మనకి అందించినటువంటి యోగి, ఎంత సిగ్గు చేటో చూడండి. అసలు రమణ మహర్షి, పాల్ బ్రంటన్ అనేటటువంటి వ్యక్తి భారతదేశానికి వచ్చి భారతీయ యోగుల గురించి ఒక పుస్తకం రాయాలి అని జర్నలిస్ట్, అతను లండన్లో ఉన్నటువంటి ఒక పబ్లిషరు అతను ఖర్చులు ఇచ్చి భారతదేశం పంపిస్తాడు. అతను అనేక మంది యోగుల్ని వాళ్ళని కలిసి చివరికి రమణ మహర్షి దగ్గర ఆగుతాడు చిత్ర విచిత్ర పరిస్థితుల్లో. ఆగిపోయాక అతను రమణ మహర్షి గురించి చెప్తేనే మనకి తెలిసింది, లేకపోతే రమణ మహర్షి ఎవడో మనకి తెలిసేది కాదు. వేమన ఎవరో పోతన్ ఎవరో బ్రౌన్ దొర లేకపోతే మనకి తెలిసేది కాదు. అద్భుతమైనటువంటి వ్యక్తులం మనం, నిస్సంగులం అన్నమాట. మనకి ఏ బాధ లేదు. ఇంకోటి ఎవడో మన గురించి చెప్తే ఆహా అనుకుని పడుకుంటాం. అలాంటి మూఢత్వాన్ని వదిలి, నిద్రమత్తును వదిలి, శరీరంలో నిబిడీకృతమైనటువంటి శక్తుల్ని బయటకి ఎలా తీయాలి? దేహో దేవాలయ ప్రోక్త, అదే ధర్మాన్ని మనం పాటిద్దాం. అలాంటి వ్యక్తుల దగ్గరికి మీకు ఏవైనా సరే ఏ విధమైనటువంటి బాధలు లేకుండా అందరూ వెళ్తున్నారు. ఉరుసు జరుగుతూ ఉంటుంది. చాలామంది మనలో భారతీయులే వెళ్తూ ఉంటారు దర్గా దగ్గరికి. ఎందుకు? అక్కడ శక్తి ఉంది కనుక. కొన్ని దేవాలయాలు విపరీతంగా పనిచేస్తూ ఉంటాయి. తిరుపతి దేవాలయాన్ని చూస్తే మనకే ఆశ్చర్యం ఇస్తుంది. అసలు ఆ శక్తి ఎలాంటిదో, ఇన్ని కోట్ల లక్షల మందిని ఆకర్షిస్తూ ఆ జన సందోహమే సందోహం. మొన్న వెళ్ళొచ్చా, 24 గంటలు పట్టింది క్యూ, సర్వదర్శనం క్యూ బయటికి రావటానికి. ఎందుకు మీకు ఆ ఓపిక వచ్చింది? 28 గంటలు మీరు ఎందుకు నుంచోగలుగుతున్నారు? 100 రూపాయల టికెట్ కొనుక్కుని మేము 4 గంటల్లో బయటకు వస్తాం మాస్టారు, ఓకే. 100 రూపాయల టికెట్ కొనుక్కున్న 4 గంటలు పట్టింది కదా, ఏంటి ఆకర్షణ? అక్కడ ఉన్నది రాయి ముక్కే కదా. దాని గురించి ఆలోచించండి, మతాల గురించి ఆలోచించకండి, ధర్మాల గురించి ఆలోచించకండి. ఏం ఆలోచించాలి? మన శరీరంలో ఉన్నటువంటి 6 శక్తి కేంద్రాలు ఉన్నాయి. ఆ శక్తి కేంద్రాలు పనిచేస్తేనే మీరు బాహ్య జగత్తులో ఉన్నటువంటి ఆ సర్వాంతర్యామితో సంబంధం ఏర్పరచుకోగలరు, లేకపోతే ఏర్పరచుకోలేరు. మీ దగ్గర బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉందనుకోండి, ప్రోగ్రామ్ మాత్రం కలర్లోనే వస్తుంది, కానీ మీకు మాత్రం బ్లాక్ అండ్ వైట్గానే కనిపిస్తుంది. కలర్ ప్రోగ్రామ్ మీరు చూడాలి అనుకుంటే ఏం చేయాలి? మీరు చేయగలిగింది ఏమీ లేదు. బ్లాక్ అండ్ వైట్ టీవీని మార్చేసుకుని కలర్ టీవీగా మార్చుకోవాలి. ప్రస్తుతం మనం కూడా మన శరీరాలలో ఉన్నటువంటి 5 ఇంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటిని పూర్తిగా ఉపయోగించుకోవటం ఎలా, దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మీరు ఏ ధర్మాన్నైనా పాటించండి. ధర్మంలో ఏం లేదు, మీలో ఉన్నటువంటి ఆ 5 ఇంద్రియాల యొక్క శక్తులు పూర్తిగా మీరు ఉపయోగించుకోగలిగితే, ఈ 5 ఇంద్రియాల యొక్క శక్తుల్ని అధిగమించి ఉన్నటువంటి మనస్సు యొక్క శక్తిని ప్రేమతత్వంతో నింపుకోగలిగితే అది నిజమైనటువంటి ధర్మము. ఆ ధర్మము మాత్రమే ధర్మము, మిగతావన్నీ ధర్మాలు కాదు, నటన. నటించదలుచుకున్నారు. నిజంగా మీరు ఈ విధానానికి వచ్చి మీలో ఉన్నటువంటి ఆ సర్వజ్ఞత్వాన్ని, మీలో ఉన్నటువంటి ఆ సర్వవ్యాపకత్వాన్ని, మీలో ఉన్నటువంటి ఆ సర్వసమర్థతని పెంచుకుంటారా? ఆ సైంటిఫిక్ అనాలిసిస్ ఈ రాబోయే 2 సంవత్సరాల్లో రాబోతుంది. ఈ మతాలు మనిషిని ఎక్కడికి తీసుకెళ్ళటం లేదు. వివేకానంద చెప్పాడు, వివేకానంద తర్వాత ఎన్ని యుద్ధాలు జరిగాయో, ధర్మం పేరిట జరిగిన యుద్ధాలలో ప్రవహించిన నిత్తురు 2 ప్రపంచ యుద్ధాల్లో జరిగిన రక్తపాతం కంటే 6 రెట్లు ఎక్కువ అని చెప్పాడు. ఇప్పటికే అది 8000 రెట్లు ఎక్కువైపోయిందో మనకి తెలీదు. అదా ధర్మము. ఎందుకు మనం కొంచెం ఆలోచించాం? అంత సులభంగా మీకు సర్వజ్ఞత్వం వచ్చేస్తుందా? అంత సులభంగా మీరు యోగులు అయిపోతారా? ఆ యోగ సాధన చేస్తున్నటువంటి వాళ్ళు ఎంత కష్టపడ్డారు, దానికి కావలసినటువంటి స్టెప్ బై స్టెప్ డెవలప్మెంట్. అందరికీ ఒకే విద్య పనికిరాదు, అందరూ ఒకే విధంగా డెవలప్ కాలేరు. ఆ విధమైనటువంటి ధర్మము శరీరంలో ఉన్నటువంటి శక్తులను, శరీరంలో ఉన్నటువంటి గ్రంథులను, శరీరంలో ఉన్నటువంటి చక్రాలను మీరు ఏవైనా పేరు పెట్టుకోండి, కానీ అక్కడ చెప్పవలసింది ఏంటంటే మీకు 5 ఇంద్రియాలు ఉన్నాయి. ముక్కుని మీరు ఉపయోగించుకోగలిగితే దివ్యగంధం వస్తుంది, కళ్ళను ఉపయోగించుకుంటే దివ్య దర్శనం వస్తుంది, చెవులను ఉపయోగించుకుంటే దివ్య శ్రవణం వస్తుంది. భగవద్గీత ఏకాదశోధ్యాయాన్ని ఇవాళ రాత్రి వెళ్ళి చదవండి, కాస్త నిద్ర ఆపుకుని. మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను. ఈ స్థితికి తీసుకువెళ్ళేటటువంటి ధర్మము మాత్రమే మిగులుతుంది. మిగతా ధర్మాలు ఖచ్చితంగా నిరుపయోగమే. దానికి మీరు ఏవైనా పేరు పెట్టుకోండి. ఏం చేస్తోంది మీ హిందూ ధర్మము, ఏం చేస్తోంది ముస్లిం ధర్మము, ఏమి చేస్తోంది క్రిస్టియానిటీ, ఏం చేయటంలే. ఏ విషయంలో? శరీరంలో ఉన్నటువంటి శక్తులను జాగృతం చేసుకోవటానికి. అది అర్థం చేసుకోండి. మీరు అది చేయకుండా నేను హిందూని, నేను క్రిస్టియన్ని, నేను పార్సీని, మీరు ఏమవుతే ఏం లాభం? మీరు ఆధ్యాత్మిక విద్యార్థులు కారు. మీరు ఆధ్యాత్మిక విద్యార్థులే అవుతే ఈ విధమైనటువంటి కలహాలు ఉండవు. మీకు ఏ విధానం మీకు బాగా ఉపయోగిస్తే, నేను చాలామంది అడుగుతూ ఉంటారు, మాస్టరు ధ్యానం మార్చకూడదా, గురువును మార్చకూడదా? నేను ఒక ధ్యానం ఒకటి దగ్గర తీసుకున్నానే, మరి రెండో రకమైనటువంటి ధ్యానం చేయవచ్చా? చాలా బాధేస్తున్నాక ఆ ప్రశ్న వింటే నిద్రపోవాలి. మా ఇంట్లో నాకు ఒక రకంగా పడుకోవటం ఇష్టం. నాకు ఏది అనుకూలమో దాని రకాలైనటువంటి దోమతెర కట్టుకోవటం, తలడా పెట్టుకోవటం, తలడా మళ్ళీ ఎత్తుగా ఉండాలి, దాన్ని మళ్ళీ మడత పెట్టాలి, మళ్ళీ మా చెల్లెల చేతో మా బావగారి చేతో తిట్లు తినాలి, తలడా పాడు చేస్తున్నావురా నువ్వు, ఆ తలడా అలా పెట్టుకోకు, మడత పెట్టకు, నీకు ఇంకో తలడా ఇస్తానని మా చెల్లెలు తిడుతున్నాను. సరే ఇవంతా రోజు జరిగేవి. స్టేషన్కి వెళ్ళాను. ఎక్కడ పడుకుంటా? ఏసీ రూమ్ తీసుకున్నాను. ఎక్కడ పడుకుంటా? స్నేహితుల ఇంటికి వచ్చాను. మా రామకృష్ణ మాస్టర్ వచ్చారు, నేను వాడు కొంచెం నాకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు అనుకున్నాం, ఇచ్చారో లేదో నాకు తెలీదు. పడుకున్నా. ఎన్ని రకాలుగా పడుకున్నా నేను? పడుకున్న తర్వాత ఈ తలడాలు ఉంటాయా, ఈ ఏసీలు ఉంటాయా? ధ్యాన స్థితికి మీరు ఏ ధ్యానాన్నైనా ఉపయోగించుకోండి. కావాలంటే 365 డేస్ 365 టైప్స్ ఆఫ్ ధ్యానాన్ని ఉపయోగించుకోండి. మీరు అవడొద్దన్నాడు. ధ్యాన స్థితికి వెళ్ళండి. ధ్యాన స్థితికి వెళ్తే ఏమీ అక్కర్లే. దీస్ ఆర్ ఓన్లీ మీన్స్. ఆకలికి ఇవాళ తిన్నాను, రేపు ఇంకోటి తిన్నాను. ధ్యానం ఎందుకు మార్చుకోకూడదు? మార్చుకోకూడదు మాస్టరు. ధ్యానం అంటే ఏంటో తెలియని వాళ్ళు మీకు బుర్రలో వేసినటువంటి అవిష బీజాలు ఇవి. ఏ పద్ధతినైనా మీరు ఉపయోగించుకోవచ్చు. విజ్ఞాన భైరవ తంత్రంలో 112 రకాల మెథడ్స్ ఉన్నాయి. 113వ రకమైనటువంటి మెథడ్ మానవ జాతికి ఉండదు అని చెప్తాడు శివుడు చాలా స్పష్టంగా. ఆ 112 రకాలు మీరు ఉపయోగించుకోండి. అందులో దేవుడి గురించి మాట్లాడాడు, ధర్మాల గురించి మాట్లాడాడు, అవతార పురుష గురించి మాట్లాడాడు. విజ్ఞాన భైరవ తంత్రంలో కేవలం మీ శరీరం గురించి మాట్లాడతాడు. మనం ఇప్పుడు ఎలాగైతే అనాటమీ గురించి చదువుకుంటున్నాము, మనలో నిబిడీకృతమైనటువంటి ఆ 6 చక్రాలను, ఆ 6 శక్తిధారలు ఏంటి? 6 మీరు ఏ విధమైనటువంటి నాలెడ్జ్ కావాలన్నా 5 ఇంద్రియాలు ప్లస్ మైండ్ ఉండాలి. మనసు ఆ ఇంద్రియాలతో యోగం లేకపోతే ఏం జరిగినా మీరు గమనించరు. ఈ 6 మీరు ఏం చేయదలుచుకున్నా కూడా అలాంటి ధర్మ వ్యవస్థాపనకు మీరు ఏవైనా సహాయపడగలిగితే చేయుతందేమండి. యుగసంధి కాలంలో ముందు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి? ఎలాంటి మార్పులు కావాలో అది ఆలోచించటం నేర్చుకోండి. మొదటి చెప్పిన పాయింటే ప్రతిరోజు రాత్రి మీరు చేయవలసినటువంటి పని అది. రెండోది ఏంటి? ఒకే ధర్మము. ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా కూడా సక్రమంగా, లయబద్ధంగా, ఆలోచనాబద్ధంగా, శాస్త్రీయంగా ఆలోచించి సాధనలు చేస్తే ప్రతి వ్యక్తి కూడా ఒక క్రైస్తగా మారగలడు, ఒక కబీర్గా మారగలడు, ఒక పరమహంసగా మారగలడు. మీకు అలా అవ్వాలని ఉంటే ఈ 2 సంవత్సరాలలో చాలా అద్భుతమైనటువంటి కాలము. సంవత్సరం అంతా అల్లరి చిల్లరగా తిరిగాడు, పరీక్షల ముందు పుస్తకం తీసి కూర్చున్నాడు. ర్యాంక్ వస్తున్నటువంటి కుర్రాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాసు అంతే ఏం గురు, పరిస్థితి బట్టి నేను సంవత్సరం అంతా తిరిగాను, నేను టైం అయిపోయింది, నాకు ఇంపార్టెంట్ 4 క్వశ్చన్లు చెప్పు, 4 క్వశ్చన్లే చదవగలను రాత్రిలో చెప్పాడు వాడు. యూనివర్సిటీ 1st ర్యాంకర్. తమాషా ఏంటి, ఆ 4 క్వశ్చన్లే వచ్చాయి పరీక్షలో. ర్యాంకర్ పాపం అన్నీ చదివాడు. ఏమవుతుందో మీరు ఊహించగలరు కదా, ఏమవుతుంది? ఆ 4 ప్రశ్నలు బాగా చదివిన వాడికి వాడికంటే ఎక్కువ మార్కులు వస్తాయి. 1000 సంవత్సరాలు మీరు ఎలా జీవించారో గాబరా పడక్కర్లే. మీరు 1000 సంవత్సరాలు బట్టి సాధనలు చేస్తున్నారు మాస్టరు, ఖచ్చితంగా మీ వెనకనే ఉంటాను నేను. ఇందాకే మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పిస్తున్నా కదా, మీరు దీని మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు, నేను పిచ్చివాళ్ళగా అన్ని పుస్తకాలు చదువుతూ ఉంటాను, చివరికి ముందు వెళ్ళిపోతాను, నేను వెనక్కి ఉంటా. ప్రకృతి ధర్మం మనం చేయగలిగేది ఏముంది? ఏ పాయింట్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలో దాన్ని పట్టుకోండి. ఒకే ధర్మము. మన శరీరంలో ఉన్నటువంటి ఆ 6 శక్తి కేంద్రాలను పుష్పింప చేయగలిగేటటువంటి సాధన విధానాలు పట్టుకోండి. అదేదైనా కావచ్చు, ఇదే చేయాలి అదే చేయాలని లేదు, రోజుకి ఒక రకంగా చేయవచ్చు. మీరు ఒక డాక్టర్ దగ్గరికి ఒక భార్య వెళ్ళిందిట, నా భర్త మాట నిలకడలేదు, ఒకసారి చెప్పింది రెండోసారి చెప్పడు అంది. చాలా సీరియస్ కేసులో ఉందమ్మా, తొందరగా తీసుకురా అన్నాడు. తీసుకొచ్చింది. ఇంతకీ ప్రాబ్లం ఏంటన్నాడు. 4 రోజుల కిందట వంకాయ కూర చేశాను మాస్టరు, ఎంతో బాగుందన్నాడు. బాగుందన్నాడు కదా అని 2వ రోజు వంకాయ కూర చేశాను, బాగుందన్నాడు. 3వ రోజు వంకాయ కూర చేస్తే ఏం మాట్లాడలేదు, 4వ రోజు చేస్తే కంచం విసిరేశాడు. అసలు నిలకడలేదు మనిషికి. మనస్సు యొక్క లక్షణం అదే. ఒకే సాధనా విధానము మీరు కంటిన్యూ చేయలేరు. నెల నెల మార్చుకోవాలి. మీరు ఎలా మార్చుకుంటారు, ఏం మార్చుకుంటారు, మళ్ళా దాన్ని అవగాహనతో మార్చుకోండి. పై స్థాయి సాధన చేస్తూ మళ్ళీ కిందకి వెళ్ళారనుకోండి, మరి ఎలా తెలుస్తుంది మాస్టరు? అనుభూతి. మీలో మార్పు తీసుకువస్తే అది మీకు కంటే పై స్థాయిది. మీరు ఎక్కడున్నారో అక్కడే ఉంటే సిఏటీ క్యాట్ ఆర్ఏటీ ర్యాట్లోనే ఉన్నాం అని అర్థం. ఇలాంటి ధర్మాన్ని ఆచరణ చేస్తూ ఇంకొక లక్ష్యాన్ని మనం ఈ 2 సంవత్సరాలలో సాధించవలసి ఉన్నది. అది వసుధైక కుటుంబకం అనేటటువంటి భావన. అది రాలేదు మనకి. ఇంకా ఎల్లలు లేనటువంటి పృథ్వీ. రష్యాకి అమెరికాకి అక్కడికి వెళ్ళాలి అంటే పాస్పోర్ట్స్ అక్కర్లేదు, వీసా అక్కర్లేదు. మనం అందరం కూడా ఈ విశాలమైనటువంటి పృథ్వీలో ఒక భాగమే. మరి ఆ ఒక భాగంగా ఇప్పుడు జీవిస్తున్నాయి. ఇదివరకు మనం ఫారెన్కి దానికి వెళ్ళటానికి ఎంతో అవస్థ పడాల్సి వచ్చేది. ఇప్పుడు అంత అవస్థలు లేదు. కానీ ఇంకా మన ఆలోచన విధానం ఎలా ఉంది అంటే రాష్ట్రాన్ని విభజిస్తున్నాం మనం అనేక రకాల పేరిట. అలాంటిది రాబోయే భవిష్యత్తులో ఉండకూడదు. ఒకే విశ్వము, ఒకే ధర్మము. మరి ఇదంతా మాట్లాడుకోవాలి అంటే ఒకే భాష ఉండాలి. నేను సోల్ అంటాను, ఒకడు జీవాత్మ అంటాడు, ఒకడు పరమాత్మ అంటాడు, ఒకడు మనస్సు అంటాడు, ఒకడు ఇంద్రియాలు అంటాడు, ఒకడు కుండలిని అంటాడు, ఒకడు ధ్యానం అంటాడు, ఒకడు సూఫీజం అంటాడు. ఏ అంత గందరగోళమే. ఆ గందరగోళం లేకుండా మనము ఒకే భాష, ఒక అనుభూతిని అర్థమయ్యేటట్టు చెప్పటానికి ఆధ్యాత్మిక జగత్తులో సైన్స్లో ఏ విధంగా అవుతే ఒకే భావన మీకు అందజేయటానికి ఒకే శబ్దాన్ని ఉపయోగిస్తాము. ఆధ్యాత్మిక జగత్తులో కూడా మీ అనుభూతులను అనేక మంది యోగులు వాళ్ళు ఏ భాషను ఉపయోగించి చెప్పారో కనుక మనం క్రోడీకరించి ప్రపంచానికి అందించగలిగితే ఒకే భాష, ఒకే విశ్వము, ఒకే ధర్మము అనేటటువంటి ఆదర్శము ఈ 2 సంవత్సరాలలో మీరు సాధించవచ్చు. ఎందుకు సాధించవచ్చు అంటే సంధి కనుక. పొద్దున్న 9 గంటలకి మనం ఒకళ్ళ ఇంటికి వెళ్తాం, 10:30కి వెళ్ళాం. ఎందుకు వెళ్ళాం అంటే ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటాడు కనుక. పొద్దున్న 7 గంటలకు వెళ్తే డౌట్ మనకి, నిద్ర లేస్తాడో లేవడో. 8 గంటలకు వెళ్తే ఉంటాడు కానీ స్నానం చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో. 9 గంటలకు వెళ్తాం. ఎలా తెలిసింది ఇది? ఆచార సంహిత, ఆచార వ్యవహారాలు మనకి తెలుసు కనుక. అలాగే ఈ విశాల ప్రపంచం యొక్క కాలగర్భములలో కలియుగము, కృతయుగము అని రకరకాల యుగాలు ఉన్నాయి. దాని క్యాలిక్యులేషన్స్ మనకు అనవసరం. అందరూ చెప్పేది ఏంటి అంటే ఏ మతం యొక్క గొప్ప వ్యక్తులైనా ఆస్ట్రాలజర్స్ అయినా ఇంక్లూడింగ్ సైంటిస్ట్స్ వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే 2000 AD మన మానవజాతి చరిత్రలో అద్భుతమైనటువంటి మార్పులు తీసుకువస్తుంది. దాని కొరకు మనం అందరం కలిసి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో కళ్ళు మూసుకుని వాళ్ళేదో చెప్పారు వీళ్ళేదో చెప్పారు అని కాకుండా మన గమ్యానికి ఒక నిశ్చితమైనటువంటి లక్ష్యం ఏర్పరచుకుని ప్రయత్నం చేద్దాం అని అడగటానికి ఈ సమావేశాన్ని పెట్టుకున్నాం. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః నిర్ధనా సధనా సంతు జీవంతు శరదాం శతం. ఓం శాంతే శాంతే శాంతిః.